My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం జూన్ 15, 2018 నాటి ఎపిసోడ్ ప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
శ్రోతలకు నమస్కారం. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పించు ప్రియమైన మీతో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మీ ఆర్జే భార్గవి. ఓ కంపెనీ సీఈఓకి షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, మరో కంపెనీ సీఎండితో కలిసి కాఫీ తాగొచ్చు, పని చేసి చేసి విసుగొస్తే లాంజ్ లో సోఫాలో కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు, మరీ అలసటగా ఉంటే ఓ కునుకు తీయొచ్చు, రిలాక్స్ అవ్వాలంటే జిమ్ కి వెళ్ళొచ్చు, బాస్ కోప్ పడతాడన్న భయం లేదు, పై అధికారులకు ఫిర్యాదు చేస్తారన్న దిగులు లేదు. అవును, ఇది కొత్త తరం ఆఫీస్. మరి ఇక్కడ రూల్స్ కన్నా గోల్స్ ముఖ్యం. సరిగ్గా 10 ఏళ్ల క్రితం ప్యారిస్ లో ఓ సాయంత్రం బయట వర్షం పడుతోంది, చేతుల్లో లగేజ్ ఉంది. ఓ కాన్ఫరెన్స్ కి హాజరై తిరుగు ప్రయాణం అయ్యారు ఇద్దరు మిత్రులు. కష్ట సుఖాలు చెప్పుకుంటూ టాక్సీ కోసం ఎదురు చూస్తున్నారు. అది తప్ప ఏదైనా దొరికేటట్లుంది ఆ ప్యారిస్ వీధిలో. ఫోన్ లో ఓ బటన్ నొక్కగానే టాక్సీ వచ్చి వాకిట్ లో నిలబడితే ఎంత బావుండు అన్నాడు మిత్రుడు. మనం ఇంకా అంత ఎదగలేదు బ్రో, టాక్సీ దొరకాలని ఆశపడు, అత్యాస వద్దు అన్నాడు రెండో మిత్రుడు. ఇద్దరూ నవ్వుకున్నారు. అప్పటికి వారి ఆలోచన ఇంటికి వెళ్లడం ఎలా అన్నదే. కానీ వెళ్ళాక అసలు పనిలో పడ్డాయి రెండు బుర్రలు. ఫోన్ లోకి ఇంటర్నెట్టే వచ్చింది, తలుచుకుంటే టాక్సీ కూడా తప్పించవచ్చు అనుకున్నారు. ఇద్దరు కలిసి న్యూయార్క్ లోని కోవర్కింగ్ స్పేస్ ది యార్డ్ లో ఓ టేబుల్ అద్దెకి తీసుకుని మేధోమథనం మొదలు పెట్టారు. ఆ తర్వాత 2 ఏళ్లకు ఉబెర్ బయటకొచ్చింది. అస్పష్టంగా ఉన్న ఒక ఆలోచన స్పష్టమైన రూపం దాల్చి ఉబెర్ యాప్ గా రూపుదిద్దుకోవడానికి స్ఫూర్తి కేవలం ఆ ఆఫీసు వాతావరణమేనంటారు ఉబెర్ వ్యవస్థాపకులు ట్రావెస్ కలానిక్ గ్యారెట్ క్యాంప్. 8 ఏళ్ల క్రితం కెవిన్ మైక్ క్రీగర్ ఇద్దరూ కలిసి చిన్నగా సోషల్ నెట్వర్క్ యాప్ ని అభివృద్ధి చేశారు. దాని పరిధి చాలా తక్కువ. వారు పనిచేస్తున్నది కోవర్కింగ్ స్పేస్ లో. పనిచేసుకుంటూనే చుట్టూ ఉన్న వారి డెస్కుల్ని కంప్యూటర్లని గమనించేవాడు క్రీగర్. చిన్నప్పటి ఫోటోలు, పిల్లల ఫోటోలు చాలా మంది డెస్కుల మీద కనిపించేవి. బుర్రలో ఏదో ఆలోచన మెదిలింది. అంతే, 2 నెలలు కష్టపడ్డారు. ఫోటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ తయారైంది. అదెంత సక్సెస్ అయిందో మనకు తెలుసు. ఇలాంటి కథలు ఎన్నో. ఈ తరం స్టార్టప్ విజయ గాథల్లో ముఖ్యమైన అంశం పంచుకోవడం. వాళ్ళ ఐడియాలే కాదు, ఆ ఐడియాలను అభివృద్ధి చేసుకునే స్థలము పంచుకునేదే కావడం కాకతాళీయం మాత్రం కాదు. ఎందుకంటే ఆలోచనలు గాల్లో నుంచి ఊడిపాడవు, టేబుల్ సొరుగులో ఉండవు, సీట్లో కూర్చుని తపస్సు చేస్తే రావు, మనుషుల్లోంచి వస్తాయి, మాటల్లో నుంచి వస్తాయి, 10 మంది తీరుతెన్నులను పరిశీలిస్తే వస్తాయి. ఆ అవకాశాన్ని ఇస్తుంది ఈ కలిసి పనిచేసే కార్యాలయం. ఇంట్లో కూర్చుని పనిచేసుకోవడానికి ఆఫీస్ కి వెళ్ళడానికి తేడా ఉంది. అలాగే గవర్నమెంట్ ఆఫీస్ కి ప్రైవేట్ ఆఫీస్ కి తేడా ఉంటుంది. 25 మంది పనిచేసే స్టార్టప్ కార్యాలయానికి, 1000 మంది పనిచేసే మల్టీనేషనల్ కార్పొరేట్ కార్యాలయానికి తేడా ఉంటుంది. ఆ తేడా మనుషుల్లో కాదు, అర్హతల్లో కాదు, మరెక్కడా అంటే సంస్కృతిలో. దాన్నే వర్క్ ప్లేస్ కల్చర్ అంటారు. షేర్డ్ వర్క్ ప్లేస్ కల్చర్ మామూలు ఆఫీసు వాతావరణానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. స్వేచ్ఛ, వెసులుబాటు ఆ కల్చర్ లో కీలకం. మనం ఆఫీస్ కి వెళ్తాం, నేరుగా మన సీట్ దగ్గరికి వెళ్లి కూర్చుని పనిచేసుకుంటాం, బాస్ పిలిస్తే మాట్లాడతాం, కారిడార్స్ లో స్నేహితులు సహోద్యోగులు పలకరిస్తే హాయ్ చెప్తాం, పని చేసి చేసి విసిగిపోయి కాస్త రిలాక్స్ అవ్వాలనుకుంటే వెళ్లి టీ తాగి వస్తాం. అంతా రొటీన్ గా ఉంటుంది. ఈ పద్ధతి ఇప్పటి తరానికి నచ్చడం లేదు. సీటు నుంచి లేచి అటు ఇటు తిరగడము, ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులతో కబులు చెప్పడము, అందరూ కలిసి లంచ్ ఆర్డర్ చేసి కలిసి తినడము సంప్రదాయ కార్యాలయ సంస్కృతిలో కనిపించదు. స్థాయి భేదము, ఆఫీసు క్రమశిక్షణ లాంటి ఎన్నో అంశాలు అందుకు అడ్డొస్తాయి. కోవర్కింగ్ స్పేస్ లో అలా కాదు, ఎవరు ఎవరితోనైనా కబుర్లు చెప్పుకోవచ్చు. ఇక్కడ కబుర్లంటే కాలక్షేపం కాదు, కొత్త ఆలోచనలు మొగ్గ తొడగడానికి అవసరమైన ప్రేరణ. ఉద్యోగులు తమ నైపుణ్యాలను సామర్థ్యాలను తెలుసుకోవడానికి లభించే అవకాశం. అందుకే స్టార్టప్లన్నీ కోవర్కింగ్ ప్లేస్ లోనే పురుడు పోసుకుంటున్నాయి, దిగ్విజయంగా ముందుకు సాగుతున్నాయి. విజయం సాధించి వందల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తున్న సొంత కార్యాలయం పెట్టుకోకుండా కోవర్కింగ్ ప్లేస్ లోనే కొనసాగడానికి వారు ఇష్టపడుతున్నారంటే దానివల్ల ఒకటి రెండు కాదు, చాలానే లాభాలున్నాయి. బ్రహ్మాండమైన స్టార్టప్ ఆలోచన ఉంది, భాగస్వాములు దొరికారు, ఇక ఆఫీస్ పెట్టడమే తర్వాయి అనుకుంటున్నారా? అదే అన్నిటికన్నా పెద్ద పని అంటారు ఆ తిప్పలు పడిన వారు. మనం ఆఫీస్ తెరవాలనుకున్న వెంటనే మనకి నచ్చిన చోట మనకు నచ్చిన రీతిలో ఉన్న భవనం దొరకడం అంత ఈజీ కాదు. అదృష్టవశాత్తు దొరికింది అనుకుందాం, దానిలోకి ఫర్నిచర్ కొనాలి, ఆధునికంగా ఇంటీరియర్స్ చేయించాలి, కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇంటర్నెట్ కనెక్షన్, కాన్ఫరెన్స్ హాల్, పెట్టుబడిదారులతో కస్టమర్తో వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకోవడానికి ఏర్పాట్లు, ఇవన్నీ చేయించుకోవాలంటే బోలెడు డబ్బు సమయము రెండూ ఖర్చు చేయాల్సిందే. మొదట్లో 10 మంది ఉద్యోగులే ఉంటారు కాబట్టి చిన్న ఆఫీస్ తీసుకుంటే కొన్నాళ్ళకే మళ్ళీ పెద్ద భవనంలోకి మారాల్సి వస్తుంది. ముందే పెద్దది తీసుకుంటే అనవసరంగా ఎక్కువ అద్దె కట్టాలి, ఆఫీస్ పెట్టాక మరో రకం తిప్పలు మొదలవుతాయి. ఒక ప్రయత్నం విజయంగా మారడానికి మధ్య చాలా ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణంలో మెంటార్ల మార్గదర్శకత్వం, పెట్టుబడిదారుల ప్రోత్సాహం, ఉద్యోగుల్లో మోటివేషన్, ఇవన్నీ అవసరం. మనం పెట్టుకున్న ఒక చిన్న సంస్థను వెతుక్కుంటూ వీరెవరూ మన దగ్గరకు రారు. ఈ సమస్యలన్నిటికీ వన్ స్టాప్ షాప్ లాంటి పరిష్కారం కోవర్కింగ్ లేదా షేర్డ్ వర్క్ స్పేస్. అక్కడ ఈ తిప్పలేమీ ఉండవు, ఆఫీస్ కి కావలసిన సకల సౌకర్యాలు తక్కువ ఖర్చులో లభిస్తాయి. పెద్ద భవనాన్ని అందుకు కేటాయిస్తారు కాబట్టి చాలా కార్యాలయాలు ఒకే కప్పు కింద కలిసి పనిచేస్తాయి, సౌకర్యాలను అందరూ కలిసి పంచుకుంటారు. 10 ఏళ్ల క్రితం ఎక్కడో ఒకటి అరా ఉన్న ఈ కోవర్కింగ్ కార్యాలయాలు ఈ మధ్య శరవేగంగా విస్తరించడానికి కారణం మిలేనియల్స్ ఉద్యోగ వ్యాపార రంగాల్లోకి రావడం. వారికి రొటీన్ నచ్చదు, స్వేచ్ఛ కావాలి, ప్రతి దాంట్లోనూ వైవిధ్యం ఉండాలి. పైగా వారు ఎంచుకుంటున్న కెరియర్లు చాలా వరకు స్వతంత్రంగా అంటే ఫ్రీలాన్సింగ్ పనిచేసుకునేవే, దాంతో వారి అభిరుచులకు అనుగుణంగా కార్యాలయాలు తమ రూపురేఖలను, సంస్కృతిని మార్చుకోవాల్సి వస్తోంది. దాని పర్యవసానమే పెరుగుతున్న కోవర్కింగ్ ట్రెండ్. కార్యాలయాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల చాలా లాభాలున్నాయి. మొదట 4వ వంతు ఖర్చు తగ్గిపోతుంది. ఎలా అంటే మొత్తం భవనానికి అద్దె కట్టనక్కర్లేదు, కరెంటు, ఇంటర్నెట్, ఫర్నిచరు లాంటివన్నీ కలిపి తీసుకునే స్థలానికి అద్దె నిర్ణయిస్తారు. ఆలోచన వచ్చిన వెంటనే ఆచరణ మొదలు పెట్టవచ్చు, అద్దె ఒప్పందం కుదుర్చుకున్న రోజు నుంచి పని ప్రారంభించవచ్చు. ఒక్క బెంచితో మొదలుపెట్టి ఎంతవరకు అయినా అవసరాన్ని బట్టి విస్తరించుకోవచ్చు. దీర్ఘకాల లీజుల గొడవ ఉండదు, 1-2 నెలలకైనా సంవత్సరాలకైనా అప్పటికప్పుడు ఒప్పందం చేసుకోవచ్చు. ఇవన్నీ సౌకర్యాలు, వ్యాపారాభివృద్ధికి పనికొచ్చే లాభాలు ఉన్నాయి. అవేంటంటే ఎన్నో రకాల వ్యాపారాలు, పనులు చేసే సంస్థలు పక్కపక్కనే ఉంటాయి కాబట్టి చాలా విషయాలు తెలుస్తాయి, కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడతాయి. మేధో మథనానికి, కొత్త ఆలోచనలు అంకురించడానికి అవసరమైన వాతావరణం ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. ఎవరి పని పట్ల వారికి గౌరవం, సానుకూల దృక్పథము ఏర్పడతాయి. కొత్త వ్యాపారాలను ప్రోత్సహించే పెట్టుబడిదారులు, మెంటార్లు అక్కడికే వస్తారు. కంపెనీలు హోదాలతో సంబంధం లేకుండా అందరూ కలిసిమెలిసి ఉంటారు. నెట్వర్కింగ్ ఈ తరం వ్యాపారాలకు చాలా అవసరం, అది ఇక్కడ తేలిగ్గా లభిస్తుంది. 10 మందితో కలిసి ఉండడము, అభిప్రాయాలు పంచుకోవడము కొత్త ఆలోచనలకు ముడిసరికవుతుంది. ఈ కార్యాలయాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ సభ్యులంతా కలుసుకునే ఏర్పాటు చేస్తూ ఉంటాయి. కొత్తగా ఒక వ్యాపారంలోకి దిగే వారిలో రకరకాల ఆందోళనలు ఉంటాయి, విజయం సాధించగలమో లేదోనన్న ఒత్తిడి ఉంటుంది. ఒంటరిగా తమ కార్యాలయంలో కూర్చుని పనిచేస్తే అది మరింత పెరుగుతుంది. అదే ఈ ఆఫీసుల్లో అయితే తమలాంటి వాళ్లే చాలా మంది కనిపించడంతో ధైర్యంగా ఉంటుంది, ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. అందుకే ఒకప్పుడు కార్ గ్యారేజీల్లో, వరండాల్లో అంకురించిన స్టార్టప్లు ఇప్పుడు కోవర్కింగ్ ప్లేసుల్లో ప్రాణం పోసుకుంటున్నాయి. 24/7 తెరిచి ఉంటాయి కాబట్టి ఎక్కువ గంటలు పనిచేసి గడువు లోపల ప్రాజెక్ట్ పూర్తి చేయాలనుకునే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంత పని లేదు, మధ్యలో బ్రేక్ తీసుకుని ఒక గంట జిమ్ కి వెళ్ళొద్దాం అనుకుంటే ఆ వెసులుబాటు ఉంటుంది. స్వేచ్ఛ ఉంటుంది, కానీ దాన్ని దుర్వినియోగం చేయడం ఇక్కడ కనిపించదు. చుట్టుపక్కల ఉన్న వారితో సంఘీభావం, సెల్ఫ్ మేనేజ్మెంట్ ని నేర్పుతుంది. ఫార్మాలిటీ పలకరింపులు ఉండవు, కలిసి ఎదుగుదామనే స్నేహపూర్వక వాతావరణమే ఉంటుంది. పైగా ఈ మధ్య కాలంలో ఉద్యోగుల తీరు బాగా మారింది. స్వతంత్రంగా పనిచేసే కెరియర్లు ఎక్కువయ్యాయి. రకరకాల వృత్తులకు సంబంధించి సలహాలు ఇచ్చేవాళ్లు, కళాకారులు, ఫ్రీలాన్సర్లు తదితరులు కెరియర్ తొలి దశలోనే సొంత కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం అంటే ఖర్చుతో కూడుకున్న పని. వారు ఇలాంటి చోట సౌకర్యంగా పని చేసుకోవచ్చు, పరిచయాలు పెంచుకోవచ్చు. టేబుళ్ళు కుర్చీలను అద్దెకిచ్చే కార్యాలయం కాబట్టి అదేదో గోడౌన్ లాగా ఉంటుంది అనుకోవద్దు. అత్యంత ఆధునికంగా కట్టిన భవనంలో మీకు కావలసినంత స్థలం, కుర్చీలు టేబుళ్లతో సహా మాత్రమే కాదు కోరుకున్న అలంకరణతోనూ మీకు అప్పచెప్తారు. అందరితో కలిసి హాల్ లాంటి చోట పనిచేయడం మీకు ఇష్టమైతే అలాగే చేసుకోవచ్చు. కాదు, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, ఒంటరిగా ప్రశాంతంగా పనిచేసుకుంటాను అనుకుంటే అందుకు తగినట్లుగానే ఓ పక్కగా ఎలాంటి గందరగోళం వినిపించకుండా మీ టేబుల్ సిద్ధమవుతుంది. ఇంట్లో ఉన్నట్లుగా రిలాక్స్డ్ గా పనిచేసుకోవాలి, వీలైతే మధ్యలో ఓ కునుకు తీయాలి అనుకుంటే అది సాధ్యమే. కూర్చుని పేపర్లు చదువుకోవడానికి, కబుర్లు చెప్పుకోవడానికి లాంజ్, కాఫీ షాప్ ఉంటాయి, మీటింగ్ పెట్టుకోవడానికి కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది, స్నాక్స్ లాంటివి అందుబాటులో ఉంటాయి. అందరూ కలిసి లంచ్ చేయాలనుకుంటే సంకోచం అక్కర్లేదు, తెప్పించుకుని హ్యాపీగా తినొచ్చు. ఇతరుల పనికి ఆటంకం కలిగించకుండా ఎవరు ఏమైనా చేసుకోవచ్చు. గత 2-3 ఏళ్లలోని కోవర్కింగ్ కార్యాలయాలు మన దేశంలో పెద్ద ఎత్తున విస్తరించాయి. ఇండియా ఆఫీస్ ప్రాపర్టీ మార్కెట్ రివ్యూ 2017 ప్రకారం ఒక్క 2016 సంవత్సరంలోనే అప్పటి వరకు ఉన్నదానికన్నా దాదాపు 4 రెట్ల కోవర్కింగ్ స్పేస్ కి డిమాండ్ వచ్చిందిట. ఆ విషయాలు కూడా మాట్లాడుకుందాం ఒక షార్ట్ బ్రేక్ తర్వాత. వింటూనే ఉండండి ప్రియమైన మీతో మీ ఆర్జే భార్గవి.
భారతీయ చలనచిత్రాల చరిత్రలో మాయాబజార్ అనే పేరు చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. 1925లో మాయాబజార్ పేరిట వెలువడిన నిశ్శబ్ద చిత్రంతో మొదలైన మాయాబజార్ చిత్రాల పరంపర 1984 దాకా కొనసాగింది. 1932లో మాయాబజార్ ఉర్ఫ్ సురేఖా హరణ్ పేర వెలువడిన టాకీతో మాయాబజార్ చరిత్ర మొదలైనట్టు కనిపిస్తుంది. 1935లో తెలుగులో పివి దాసు నేతృత్వంలో మాయాబజార్ అను శశిరేఖ పరిణయం వెలువడింది. ఆ చిత్రంలో శశిరేఖ పాత్రను శాంతకుమారి ధరించారు. 1935 నుంచి 1984 దాకా మాయాబజార్ కథతో హిందీ, తెలుగు భాషల్లోనే కాక తమిళం, మరాఠీ, గుజరాతీ భాషల్లోనూ మొత్తం మీద 10 చిత్రాలు వెలువడ్డాయి. సురభి నాటక సంస్థ వారు నేటికి మాయాబజార్ పేరిట నాటకం ప్రదర్శిస్తూనే ఉన్నారు. 1957లో విజయ సంస్థ వారు విడుదల చేసిన మాయాబజార్ తెలుగు చిత్రం దృశ్య కావ్యంగా పేరు తెచ్చుకుంది. అన్ని వయసుల వారిని నేటికీ ఆకర్షించే ఆ చిత్రం భారతీయ పౌరాణిక చిత్రాలలో ప్రత్యేక స్థానం గడించింది. సొగసైన కథాకల్పనతో పాటు సంభాషణలు, సంగీతం, ఛాయాగ్రహణం ఇలా ఆ చిత్ర విజయానికి ఎన్నో హంగులు కలిసి వచ్చాయి. కెవి రెడ్డి దర్శకత్వ ప్రతిభకు గొప్ప ఉదాహరణగా నిలిచిన మాయాబజార్ చిత్రానికి పింగళి నాగేంద్రరావు రాసిన మాటలు, పాటలు గొప్ప ఆకర్షణలు. మాయాబజార్ చిత్రానికి సంగీత దర్శకత్వం నిర్వహించడానికి నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి మొదట సాలూరి రాజేశ్వరరావును ఎన్నుకున్నారు. 4 పాటలకు వరుసలు కట్టిన తర్వాత కారణాంతరాల వల్ల రాజేశ్వరరావు మాయాబజార్ నుంచి విరమించారు. రాజేశ్వరరావు స్వరపరిచిన ఆ 4 పాటలు నీవే నా నన్ను తలచినది, లాహిరి లాహిరి లాహిరిలో చూపులు కలిసిన శుభవేళ, నీకోసమే నే జీవించున్నది. రాజేశ్వరరావు చేసిన వరుసలకు వాద్య విన్యాసం మేళవించడము, పాటలు రికార్డింగ్ ఘంటసాల చేశారు. చిత్రంలోని తక్కిన పాటలు, పద్యాలు అన్నిటికీ ఘంటసాల సంగీతం సమకూర్చారు.
నీవే నా నన్ను తలకినది, నీవేనా నన్ను పిలకినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవర పరచినది, నీవేనా
నీవేలే నన్ను తలచినది, నీవేలే నన్ను పిలచినది, నీవేలే నా మదిలో నిలచి హృదయము కలవర పరచినది,
మెలకువగా ఆ మెలకువలోనే ఒక కలగా, కలలోనే ఒక మెలకువగా ఆ మెలకువలోనే ఒక కలగా, కలయో నిజమో వైష్ణవమాయో తెలిసి తెలియని అయోమయములు, నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవర పరచినది, నీవేనా
కన్నుల వెన్నెల కాయించి నా మనసున్న మల్లెలు పూయించి, కన్నుల వెన్నెల కాయించి నా మనసున్న మల్లెలు పూయించి, కనులను మనసును కరిగించి మై మరపించి నన్నలరించి, నీవేలే నన్ను తలచినది, నీవేలే నా మదిలో నిలచి హృదయము కలవర పరచినది,
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మ్యాజీ భార్గవితో. కోవర్కింగ్ స్పేస్ లేదా షేర్డ్ స్పేస్ గురించి మాట్లాడుకుంటున్నాం. నాకు అనుకున్నట్టు గత మూడేళ్లలోనే కోవర్కింగ్ కార్యాలయాలు మన దేశంలో పెద్ద ఎత్తున విస్తరించాయి. ఇండియా ఆఫీస్ ప్రాపర్టీ మార్కెట్ రివ్యూ 2017 ప్రకారం 2016 సంవత్సరంలోనే అప్పటి వరకు ఉన్నదానికన్నా దాదాపు 4 రెట్ల కోవర్కింగ్ స్పేస్ కి డిమాండ్ వచ్చింది. దేశంలో అందుబాటులో ఉన్న కోవర్కింగ్ స్పేస్ లో 31% వాటాతో బెంగళూరు తొలి స్థానంలో ఉండగా 18% ఢిల్లీ 2వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. ప్రస్తుతం దేశంలో కోవర్కింగ్ రంగంలో 1,00,000 సీట్ల అవసరం ఉంది అని అంచనా. దేశవ్యాప్తంగా దాదాపు 1,000 చోట్ల 300కు పైగా సంస్థలు సేవలు అందిస్తున్నాయి. వీటిల్లో 100 దాకా ప్రపంచవ్యాప్తంగా పేరున్న సంస్థలే. అన్ని సంస్థల్లోనూ దాదాపుగా 100% ఆక్యుపెన్సీ ఉండడం విశేషం. 91 స్ప్రింగ్ బోర్డ్ కోవర్క్ వీవర్క్ రీగూజ్ 91 స్ప్రింగ్ బోర్డ్ అని పేరు, నేను తెలుగులో చెప్పేసాను. నెక్స్ట్ రెంట్ డెస్క్ ఇలాంటి పలు సంస్థలు ఈ సేవలు అందిస్తున్నాయి. ఈ రంగంలో ఏటా 40-50% పెరుగుదల ఉంటుందని, కోవర్కింగ్ సంస్థలకు పెట్టుబడులు కూడా బాగా వస్తున్నాయని నిపుణులు అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కార్యాలయాలు చాలానే పనిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందుకు సహకరిస్తున్నాయి. తెలంగాణలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన టీ హబ్ దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ గా పేరొందింది. అంకుర పరిశ్రమలకే కాక ఆవిష్కర్తలకు అవసరమైన ప్రోత్సాహాన్ని ఇస్తూ ముందుకు నడిపిస్తోంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ లాంటి నగరాలన్నిట్లోనూ ఇప్పుడు ప్రైవేటు కోవర్కింగ్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. స్టార్టప్లు, చిన్న మధ్య తరహా వ్యాపారాలే కాదు, మల్టీనేషనల్ సంస్థల శాఖలు వీటిల్లోనే పనిచేస్తున్నాయి. మెన్లో ఇన్నోవేషన్స్ మెషిగాన్ లోని సాఫ్ట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ సంస్థ, ఉద్యోగులు వినియోగదారులు కూడా సంతోషంగా ఉండేలా సృజనాత్మక విధానాలను ఆచరిస్తారని మంచి పేరు. ఈ సంస్థ తమ ఆఫీసు భవనానికి ఆనుకుని ఉన్న స్థలాన్ని కొనింది. అందులో 7,000 చదరపు అడుగుల కోవర్కింగ్ స్పేస్ ని అభివృద్ధి చేసింది. పలు కొత్త కంపెనీలు అక్కడ పనిచేయడం మొదలెట్టాయి. ఆ స్టార్టప్లు యువ ఎంటర్ప్రెన్యూర్లతో తమ ప్రోగ్రామర్లు కలిసి పనిచేస్తే సృజన కొత్త పుంతలు తొక్కుతుందన్నది సంస్థ ఆలోచన. అంటే తమ ఆఫీస్ ను కోవర్కింగ్ స్పేస్ గా రివర్స్ ఇంజనీరింగ్ చేసిందన్నమాట. అది ఇప్పుడు కోవర్కింగ్ కి లభిస్తున్న ప్రాధాన్యం. పంచుకోవడం అనేది మనిషి స్వభావంలోనే ఉందండి. ఆస్తుల్నే కాదు, ప్రేమల్ని పంచుకుంటాం. హాస్టల్ రూమ్ ని పంచుకున్నట్లే పేయింగ్ గెస్టులతో ఇంటిని పంచుకుంటాం. అటువంటప్పుడు ఆఫీస్ ని ఎందుకు పంచుకోకూడదు? ఈ ఆలోచన ఇప్పటిది కాదు, 1995లో తొలిసారి జర్మనీలో కొంతమంది కంప్యూటర్ నిపుణులు కలిసి ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. హ్యాకర్స్ ఎవరైనా అక్కడికి వచ్చి పనిచేసుకోవచ్చు. వారికి అవసరమైన కంప్యూటర్లు, ఇంటర్నెట్ తదితర సౌకర్యాలన్నీ కల్పిస్తారు. అద్దె చెల్లిస్తే చాలు. తమ లాంటి వారంతా ఒకే చోట కలుసుకునే వీలుంటుందని చాలా మంది అక్కడ పనిచేసుకోవడానికి మొగ్గు చూపారు. అప్పటికి అది హ్యాకర్ స్పేస్ గానే ఉంది. 1999లో కోవర్కింగ్ అన్న కాన్సెప్ట్ వచ్చింది. ఆ ఏడాదే న్యూయార్క్ సిటీలో 42West24 అనే సంస్థ తొలిసారిగా కోవర్కింగ్ స్పేస్ ని ప్రారంభించింది. అయితే కొత్తలో ఇప్పుడున్నన్ని వెసులుబాట్లు లేవు. కేవలం ఆఫీసులకు స్థలాన్ని అద్దెకివ్వడంగానే ఉండేది. క్రమంగా ఈ విధానం మెరుగులు దిద్దుకుంటూ ఇప్పుడున్న రూపానికి వచ్చింది. 10 ఏళ్ల క్రితం వేగంగా విస్తరించడం మొదలైంది. ప్రతి ఏటా కోవర్కింగ్ కార్యాలయాల సంఖ్య రెట్టింపు అవుతోంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇవి ఎక్కువగా ఉన్నాయి. ఈ విధానానికి వేగంగా డిమాండ్ పెరుగుతున్న దేశాల్లో భారత్ ముందుంది. పెరుగుతున్న స్థిరాస్తుల విలువ, ఉద్యోగాల తీరును బట్టి చూస్తే భవిష్యత్తులో ఆఫీసులన్నీ కోవర్కింగ్ కార్యాలయాలుగానే ఉంటాయంటున్నారు నిపుణులు. మామూలు సంప్రదాయ కార్యాలయాల కన్నా కోవర్కింగ్ కార్యాలయాల్లో ఉద్యోగులు చాలా సంతోషంగా, వృత్తి పట్ల సంతృప్తిగా ఉంటున్నారట. హార్వర్డ్ బిజినెస్ రివ్యూ వాళ్ళు ఈ అధ్యయనం చేశారు. అంత సంతృప్తిగా ఎందుకుంటున్నారో తెలుసుకోవడానికి వారు ఈ విషయాన్ని మరింత లోతుగా పరిశీలించారు. వర్క్ ప్లేస్ షేరింగ్ వల్ల ఉద్యోగుల ప్రవర్తనా ధోరణి మారుతుందట. అర్థవంతమైన పని, చేసే పని మీద నియంత్రణ, తనలాంటి మరికొంతమంది చుట్టూ ఉన్నారు అన్న ధైర్యము అన్నీ కలిసి ఉద్యోగి ఆత్మవిశ్వాసాన్ని, స్థైర్యాన్ని పెంచుతున్నాయట. అందుకే సాధారణ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల కన్నా ఇలాంటి చోట పనిచేసే ఉద్యోగులు వ్యక్తిగత అభివృద్ధి విషయంలోనూ పై స్థాయిలోనే ఉంటున్నారు. ఆ కారణం వల్లే కొత్తగా రూపుదిద్దుకుంటున్న స్టార్టప్లే కాదు, విజయవంతంగా కొనసాగుతున్న పెద్ద పెద్ద కంపెనీలు దీనికే చేకూడుతున్నాయి. జీఈ, కేపీఎంజీ, మెర్క్ లాంటి కంపెనీలు కూడా కోవర్కింగ్ స్పేస్ ని ఉపయోగించుకుంటున్నాయి. ఉద్యోగులు సంతోషంగా ఉంటే ఉత్పాదకత పెరుగుతుంది అని కంపెనీలు నమ్ముతున్నాయని, అందుకు ఈ విధానాన్ని ఉపయోగించుకుంటున్నాయని కోవర్కింగ్ స్పేస్ ప్రొవైడర్ మీ వర్క్ పేర్కొంటోంది. ప్రియమైన మీతో తీసుకుందాం మరొక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Thank you. పచ్చని పోపులు వెన్నెల్లకాయ. నల్లని అందెలు సందడి చేయ, నల్లని తోపులు వెన్నెల్లకాయ. మై మదపించి మనసూరించి, మై మదపించి మనసూరించి, మొదులు చూపగా మురిశాను, ముద్దు ముద్దుగా వలచాను. ఓనుగా చేసి
మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో న్యాజీ భార్గవితో. మహతీర్ మొహమ్మద్ 92 వయసులో ఈ మధ్యనే మలేషియా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ప్రపంచంలో వయోధికుడైన దేశాధినేత ఆయనే. ఈ వయసులో అంత ఆరోగ్యంగా ఉంటూ కీలక బాధ్యతల్ని ఎలా చేపడుతున్నారు అని ప్రపంచం అంతా ఆయన గురించి ఆరా తీస్తుంది. దానికి ఆయన ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? మీ ఆరోగ్య రహస్యం ఏమిటి అని మహతీర్ని అడిగితే, చిన్నప్పటి నుంచి మితాహారం అలవాటు, ఎప్పుడైనా ఏదైనా రుచిగా అనిపిస్తే దాన్ని ఎక్కువగా మాత్రం తినకు అని అమ్మ చెప్పేది. అదెంత మంచి సలహాను, నేను మెడిసిన్ చదివినప్పుడు అర్థమైంది. మనం రోజు ఎక్కువ ఆహారం తీసుకుంటూ ఉంటే క్రమంగా పొట్ట పరిమాణం పెరుగుతుంది, దాంతో పాటే ఆకలి పెరుగుతుంది. తర్వాత కాస్త ఎక్కువ తక్కువ తిన్నా కూడా వాళ్ళు తక్కువ తింటే ఆకలి అనిపిస్తుంది, సో అతిగా తినడం అలవాటైపోతుంది. ఊబకాయానికి కారణం ఇదే. జీవితకాలం నోరు కట్టుకోవడం సులభమేమీ కాదు. నేను ఎన్నోసార్లు ఈ విషయంలో ఇబ్బంది పడ్డాను కానీ రాజీ పడలేదు అనేది ఆయన ఇచ్చే సమాధానం. ఆరోగ్యంగా జీవించడానికి క్రమశిక్షణ అవసరం అంటారు మహతీర్. తిండితో పాటు మిగతా విషయాల్లోనూ నేనెంతో క్రమశిక్షణతో ఉంటాను. పొగ తాగను, మద్యం తీసుకోను. గత 30 నా బరువు 62-64 మధ్యలో మాత్రమే ఉంటుంది. అలాగే ఒత్తిడిని దరిచేరనీయను. భావోద్వేగాలకు మరీ ఎక్కువగా లోనుకాను. బాధలకు కుంగిపోను. పరిస్థితుల్ని అర్థం చేసుకుంటాను, దానికి తగ్గట్టు స్పందిస్తాను అంటారు ప్రశాంతంగా నవ్వుతూ. నిరంతరం శరీరానికి మెదడుకి పని చెప్పడమే తన ఆరోగ్య రహస్యం అంటారు ఈ ప్రధాని. తనది చాలా దృఢమైన మనస్తత్వం. దీనికి కారణం పుస్తక పఠనమే. చాలా పుస్తకాలు చదివారట. మలై సాహిత్యంతో పాటు ఆంగ్ల సాహిత్యం చదువుతారు. ధైర్య సాహసాలు, దేశభక్తి, ఆర్థిక శాస్త్రం ఇలా అన్ని రకాల పుస్తకాల్ని చదివారు. వాటి ప్రభావం ఆయన పైన బాగా ఉంది. ఈ తరం వాళ్ళు పుస్తకాలు చదవడం మానేశారు. అందుకే పుస్తకాలు చదవమని యువకులకు చెబుతారు. నేర్చుకోవాలన్న తపన కూడా ఆయనకి ఎక్కువే. విదేశాల్లో పర్యటించినప్పుడు అన్ని గమనిస్తారు. తను ఖర్చు పెట్టిన దానికి సరిపోయేంత విజ్ఞానాన్ని అక్కడ పొందుతారు. అండ్ మహతీర్ నిత్యం వ్యాయామం చేస్తారు కూడా. తన ఆరోగ్యం వెనుక తన శ్రీమతి సితి హష్మ పాత్ర కూడా ఉందంటారు. ఇప్పటికీ తను నాతో పాటు ర్యాలీలకు వస్తుంది. పెళ్ళైన కొత్తలో ఇద్దరం గొడవలు పడేవాళ్ళం. ఆమె స్వభావం ఆమెది, నా స్వభావం నాది అని తర్వాత అర్థం చేసుకున్నాను. ఒకరినొకరం అంగీకరించామంటారు మహతీర్. ఈ మధ్య ఓ రోజు తెల్లవారుజామున 4 వరకు ఫైల్స్ చూసుకుని 2 మాత్రమే నిద్రపోయి 7 తిరిగి ఆఫీస్ కి వెళ్లారట. ఆ విషయాన్ని సితి ఫేస్బుక్ ద్వారా అందరితో పంచుకుంటూ ఆయన నిద్రపోవడం లేదు, ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉంది అని చెప్పారు. 1981-2003 వరకు ప్రధానిగా ఉన్నారు మహతీర్. కొత్త తరానికి బాధ్యతలు అప్పగించి తర్వాత ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. కొన్నాళ్లు విరామం తీసుకోవాలనుకున్నారు. కానీ వారం తిరగక ముందే ప్రజలు, ప్రజా సంఘాలు ఆయన దగ్గరకు వచ్చి తమ సమస్యల్ని పరిష్కరించాలని అడిగేవారు. అలా తర్వాత కూడా ప్రజా జీవితంలో భాగమైపోయారు ఆయన. ఆ తర్వాత విరామం గురించి ఆలోచించలేదు. ఇది నా బాధ్యత అనుకున్నారు. నా అవసరం ప్రజలకున్నప్పుడు రిటైర్మెంట్ అంటే స్వార్థంగా ఆలోచించడమే అని నమ్మి పనిచేయడం కొనసాగించారు. రోజు ఇప్పటికీ కూడా రోజు ఆఫీస్ కి వెళ్తూ వచ్చారు. మీ ఆరోగ్యం బాగుందా, మీ వయసు ఎంత, 92-93 అని ఇటీవల ఓ విలేకరు అడిగితే నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పలేను. వయస్సు రీత్యా కొన్ని సమస్యలు ఉన్నాయి, దగ్గు వస్తూ ఉంటుంది, కాకపోతే మాట్లాడేటప్పుడు మాత్రం దగ్గు రాదు. ఆపకుండా గంట సేపు మాట్లాడగలను. ఈ వయసులో ఇలా మాట్లాడగలిగే వారు ఇంకెవరైనా ఉంటే చూడాలని ఉంది. ఇక నా వయసు అంటారా, ఈ జూలై 10 93 నిండుతాయి. నా పుట్టినరోజు వేడుకలకి మీరు రావాలి అని చురకంటించారు మహతీర్. ఇంకో విషయం గురించి మాట్లాడుకుంటే, ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్ లాంటి ఈ కామర్స్ సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఇవి చేసే వ్యాపారం 1,000 కోట్లలోనే. కానీ వీటి లక్ష్యం జనాభా అధికంగా ఉండే నగరాలు, పెద్ద పట్టణాలే. చిన్న పట్టణాలు, మారుమూల పల్లెలకు వస్తువుల్ని పంపవు. ఆ లోటును తీర్చడానికి వచ్చినవే ఇక్కడున్న సంస్థలు. దేశంలో 6 లక్షలకు పైగా గ్రామాలున్నాయి. ఇప్పటికీ దేశ జనాభాలో 50%కి పైగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ విషయాన్ని రామనాథన్, నటరాజన్లు బాగా అర్థం చేసుకుని ఈ కామర్స్ సంస్థ బూన్ బాక్స్ ని 2011 ప్రారంభించారు. చెన్నై కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ 50,000 అంతకంటే తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలకు మాత్రమే వివిధ రకాల వస్తువుల్ని సరఫరా చేస్తుంది. బూన్ బాక్స్ యాప్ వెబ్సైట్ లో స్టేషనరీ, మొబైల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, కిచెన్ సామాగ్రి, ఫర్నిచర్ ఇలా అన్ని వస్తువుల్ని అమ్మకానికి పెడతారు. ఆన్లైన్ లోనే కాకుండా స్థానికంగా ఉండే మందుల, కిరాణా దుకాణాల యజమానుల దగ్గర ఉండే ఫోన్, టాబ్లెట్లలో బూన్ బాక్స్ యాప్ ఉంచుతారు. అక్కడికి వచ్చే వారికి దీని గురించి తెలిసేలా దుకాణాల్లో పోస్టర్లు అంటిస్తారు. రామనాథన్, నటరాజన్ ఇది వరకు పెద్ద ఆర్థిక సంస్థలు పనిచేశారు. గ్రామీణ మార్కెట్ వైపు వాణిజ్య సంస్థలు ఎక్కువగా రాకపోవడాన్ని గమనించారు. గ్రామాల్లో సేవలంటే వ్యాపారంతో పాటు సామాజిక బాధ్యత కూడా అనేది వీరి భావన. 2004 పల్లెల్లో సోలార్ పరికరాల్ని అమ్మేది వీరి మాతృ సంస్థ ఇన్3. గ్రామీణ మార్కెట్ గురించి బహుళజాతి సంస్థలకు వివరాలు అందించే కన్సల్టెన్సీ సేవల్ని అందించేవారు. తర్వాత ఈ కామర్స్ వైపు అడుగులు వేశారు. ప్రస్తుతం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ఇలా 10కి పైగా రాష్ట్రాల్లో సేవలు అందిస్తోంది బూన్ బాక్స్. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ టర్నోవర్ 118 కోట్ల రూపాయలు. ఆన్లైన్ సేవల్ని ఆఫ్లైన్ లో అందజేస్తున్న సంస్థలు స్టోర్ కింగ్ ఒకటి. దీని వ్యవస్థాపకుడు బెంగళూరుకు చెందిన శ్రీధర్ గుండయ్య. ఇతడు 2010 ప్రాంతంలో చైనా వెళ్లాడు. అక్కడ పనిచేసే సంస్థలన్నీ స్థానిక మాండరిన్ భాషని ఉపయోగించడం చూశాడు. ఆ స్ఫూర్తితో StoreKing.com ఈ కామర్స్ సంస్థను పెట్టాడు. అక్కడ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వివరాలు ఉండేలా చేశారు. దాంతో పెద్దగా చదువుకొని వారు కూడా ఆన్లైన్ షాపింగ్ చేయడం మొదలెట్టారు. వారిలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల వారేనని అర్థమైంది. అప్పుడే గ్రామీణ మార్కెట్ ఎంత పెద్దదో శ్రీధర్కి తెలిసింది. అక్కడ వారికి నేరుగా అందుబాటులో ఉండేలా స్టోర్ కింగ్ రిటైల్ దుకాణాన్ని తెరిచారు. చిన్న పట్టణాల్లో ఉండే ఈ దుకాణాల్లో స్టోర్ కింగ్ ప్రతినిధుల సాయంతో ఎవరైనా ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు. షాపింగ్ మాత్రమే కాదు, యూపీఐ వాలెట్ చెల్లింపులు అన్ని చేపడుతోంది. ఇంకా ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించిన సేవలు అందిస్తోంది. ప్రస్తుతం 4 దక్షిణాది రాష్ట్రాలతో పాటు మొత్తం 10 రాష్ట్రాల్లో 3,000 పట్టణాల్లో ఈ సంస్థకు 55,000 రిటైల్ అవుట్లెట్స్ ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 1,200 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ సాధించిన ఈ సంస్థ ఇటీవల ఇండోనేషియాకు విస్తరించింది. గ్రామీణుల్ని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్న మరో సంస్థ వన్ బ్రిడ్జ్. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ సంస్థని మదన్ పడకి 2016లో మొదలుపెట్టారు. ఈ సంస్థ వివిధ గ్రామాలు, పట్టణాల్లో స్థానిక యువతకు కొన్ని రోజులు శిక్షణ ఇచ్చి తమ ప్రతినిధులుగా నియమిస్తుంది. ఆ ప్రతినిధులు తమ ప్రాంతాల్లో పరిచయస్తులతో మాట్లాడి వారి అవసరాలు తెలుసుకుంటారు. సెల్ ఫోన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, మోటార్ సైకిళ్లు, ట్రాక్టర్లు, ఇలా వేటినైనా కొనాలనుకుంటున్నట్లయితే వన్ బ్రిడ్జ్ తరఫున ఆయా సంస్థల నుంచి తెప్పిస్తారు. సాధారణంగా కాలేజీ విద్యార్థులు, దుకాణాలు నడిపేవారు, ప్రైవేట్ ఉద్యోగులు వీరి ప్రతినిధులుగా ఉంటారు. వీరంతా స్థానికులే కాబట్టి తమ చుట్టుపక్కల వారి అవసరాల్ని సులభంగా తెలుసుకోగలరు. కొన్ని దుకాణాల్లో గోడల పైన ప్రకటనలు ఉంచుతారు. ఇంకా పల్లెల్లో కరపత్రాలు పంచుతారు. మా దగ్గర ఈ వస్తువులున్నాయి కొనండి అని కాకుండా మీకు కావలసిన వస్తువు ఏంటో చెప్పండి, మేము తెప్పిస్తామని చెబుతారు ఈ ప్రతినిధులు. ఆధునిక వ్యవసాయ పనిముట్లను వీరు మార్కెట్ చేస్తారు. వాహన తయారీ, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థల తరఫున పల్లెలు, పట్టణాల్లో ప్రచార శిబిరాల్ని ఏర్పాటు చేస్తారు కూడా. 70కి పైగా బ్రాండ్లతో కలిసి పనిచేస్తున్న ఈ సంస్థ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో సేవలు అందిస్తుంది. మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ప్రియమైన మీతోలో మరొక బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మై ఇండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో న్యాజే భార్గవితో. రసాయన నామాల పేర్లలాగే నామాలన్న పేర్లను ఒకటే కదా, సారీ, రసాయన పేర్లలాగే సోషల్ నెట్వర్క్ యూజర్స్ కి కూడా నామాలు ఉన్నాయి తెలుసా. ఫోమో, జోమో, ఇప్పుడు కొత్తగా నేమో. మరి మీరు దేంట్లోకి వస్తారు అని నేను క్వశ్చన్ అడిగాను అనుకోండి, ఏమో అంటారా? తింటున్న దోశ చూసారా, టేస్ట్ అద్దరిపోయింది, మీరు ట్రై చేస్తారా అంటూ ఎఫ్బిలో పోస్ట్ పెట్టాడు ఇషాన్. అది మొదలు లైక్లు ఎన్నొచ్చాయి, ఎవరెలా స్పందించారు అని పదే పదే చెక్ చేసుకోవడం, కామెంట్లకు రిప్లైలు ఇవ్వడం అదో పనిగా చేస్తూ ఉంటాడు. ఎవరు స్పందించకపోతే తెగ ఫీల్ అయిపోతాడు. కారణం ఏదైనా ఫోన్ కి దూరంగా ఉండాల్సి వస్తే ఏదో మిస్ అయిపోతున్నట్లు ఫీల్ అవుతాడు. సోషల్ మీడియా లైఫ్ కి దూరంగా ఉండడం అంటే అదేదో నేరంగా భావిస్తూ ఉంటాడు. అయితే ఇషాన్ కి ఉన్న సోషల్ నేమ్ ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఏంటి లైక్లు పోస్టింగ్లు, బాహ్య ప్రపంచానికి దూరం అయిపోతూ అలా వర్చువల్ వరల్డ్ లో విహరించడం మానవ సంబంధాలని దూరం చేసుకున్నట్టే అంటోంది అపూర్వ. ఫేస్బుక్ ని తెరిచేది లేదు, ట్విట్టర్ ని మాట్లాడాల్సిన అవసరం లేదు అనే ధోరణి తనది. మరైతే అపూర్వ పేరేంటి తెలుసా? జోమో, జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఒకప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చెయ్యనిదే రోజు ప్రారంభం అయ్యేది కాదు. అన్ని సోషల్ నెట్వర్క్ సర్వీసుల్ని ఫాలో అయ్యేవాడిని, అదో వ్యసనమే. నిద్ర తక్కువైంది, ఒత్తిడి, విసుగు ఉన్నట్టుండి లావైపోయా, ఫోన్ ని దూరం పెట్టాలనే నిర్ణయానికి వచ్చా. అంతేకాదు అన్ని సోషల్ నెట్వర్క్ సర్వీసుల అడ్రస్లు మార్చేయమని తమ్ముడికి చెప్పా. ఇదో మిస్ అవుతున్నట్టు అనిపించేది, కానీ నాలో మార్పు కనిపించింది. ఎప్పుడూ షేరింగ్లు చేసే నేను చదవడం మొదలెట్టా. అప్పుడప్పుడు ఎఫ్బిలోకి లాగిన్ అయ్యి అప్డేట్స్ చెక్ చేస్తున్నా. నెట్టింట్లో ఇతర అప్లికేషన్స్ ని వాడుతూ కెరియర్ కి ప్లస్ అయ్యేలా జాగ్రత్త పడుతున్నా అంటాడు కార్తీక్. మరి కార్తీక్ పేరు నేమో, నియర్లీ బట్ నాట్ ఫుల్లీ మిస్సింగ్ అవుట్. మరి ఇప్పుడు చెక్ చేసుకోండి మీరు ఎందులోకి వస్తారు. ఫోమో, జోమో ఇప్పుడు పుట్టుకొచ్చిన సోషల్ నామాలేం కాదు, మిలీనియం మొదట్లోనే వచ్చాయి. అయితే కొత్తగా పలకరిస్తున్నది మాత్రం నేమో. సమతూకంగా ఆలోచిస్తున్న మిలీనియల్స్ ఆలోచనల నుంచి పుట్టిన సోషల్ నేమ్ ఇది. ఫోమో లేదా జోమో ఏ విధంగా ఉన్నా ఇబ్బంది అనేది వీరి అభిప్రాయం. అటు వ్యసనం కాకుండా ఇటు అస్సలు ముట్టకుండా ఉండడం అనేది అభివృద్ధి నిరోధకం అంటున్నారు. కొన్ని సర్వేలు కూడా ఇదే చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 43% డిజిటల్ యూజర్లు ఫ్యామిలీతో కంటే ఫోన్ నుంచే కాస్త దూరం అవ్వాలనుకుంటున్నారట. నెలలో కనీసం 2-3 రోజులైనా ఫోన్ ని దూరం పెడితే సోషల్ వల నుంచి కాస్తైనా దూరం అవ్వచ్చని కోరుకుంటున్నారు. 40 కోట్ల మంది ఫేస్బుక్ యూజర్స్ నెలకోసారైనా ముఖ పుస్తకం తెరవకుండా దూరం పెడుతున్నారు. డేటా ప్యాక్స్ ఎంత చౌకైనప్పటికీ డిజిటల్ యూజర్స్ సమతూకంతోనే ఆలోచిస్తున్నారు. ఫోమోగా గడపడంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. దీంట్లో భాగంగా ప్రముఖ కంపెనీలు అందించే యాప్ సర్వీసెస్ ని వాడుకుని ఏ సోషల్ సర్వీసెస్ లో ఎంతెంత సమయం గడుపుతున్నారో ట్రాక్ చేసుకుంటున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందే అప్రమత్తం అవుతున్నారు. దేశంలోని మెట్రో నగరాల్లోనూ ఇంటర్నెట్ డీ అడిక్షన్ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి. ఇక కౌన్సిలింగ్ సైకాలజిస్టులు చెబుతున్న ప్రకారం ప్రతి 5 యువకుల్లో ఒకరు సోషల్ లైఫ్ వల్లే ఆందోళన ఒత్తిడికి లోనవుతున్నారు. దీనికి పరిష్కారంగా జోమోగా మారడానికంటే నేమో అయ్యేందుకే యూజర్స్ మొగ్గు చూపుతున్నారు. 10 సంఖ్యలో ఉన్న సోషల్ యాప్స్ లని 1-2 పరిమితం చేసి ఒత్తిడికి చెక్ పెడుతున్నారు. ఇంగ్లీష్ లో యాంగ్జైటీ లాగానే రింగ్జైటీ ఉంది తెలుసా. సోషల్ మీడియా నోటిఫికేషన్లను రాకపోయినా వచ్చినట్టుగా అలర్ట్ రింగ్ టోన్స్ వినిపించడం, ఫోన్ రాకపోయినా రింగ్ అవుతున్నట్టుగా అనిపించడమే ఈ రింగ్జైటీ. మానసిక సమస్యలతో వస్తున్న విద్యార్థుల్లో 5 లో 1 ఫోన్ సోషల్ మీడియాని మితిమీరి వాడుతున్నారు. వాస్తవ ప్రపంచంలో కంటే వర్చువల్ వరల్డ్ లో గుర్తింపు తెచ్చుకోవాలనే వీరి తాపత్రయం. అక్కడే ఈ ఫోమో పుట్టేది. ఎదురైన అనుభవాలతో వీళ్ళు జోమోగాను ఇప్పుడు కొత్తగా పరిచయమైన నేమోగాను మారేందుకు అవకాశం ఉంటుంది. ఫోమోగా మారి సోషల్ లైఫ్ లో రెమో అవ్వడం ద్వారా ప్రయోజనం శూన్యం. వాస్తవ జీవన శైలికి దూరం అవుతారు, చుట్టూ ఒక్కరూ ఉండరు, వర్చువల్ గా మాత్రం 100లో ఉంటారు. దీంతో ఏం సాధించినట్టు? ఈ ప్రశ్న అందరికీ వర్తిస్తుంది. ముఖ్యంగా యువత వారి విలువైన సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారో ట్రాక్ చేసుకోవాలి. దానికి కూడా కొన్ని యాప్స్ ఉన్నాయి. ఫోన్ ని ఎఫ్బిని దూరం పెట్టమని కాదు, సరైన సమయానికి సైన్ అవుట్ చేయడం ముఖ్యం అనే విషయం గుర్తుంచుకోవాలి. ఉద్యోగంలో భాగంగా కస్టమర్స్ కి దగ్గర అయ్యేందుకు సోషల్ మీడియా వేదికల్ని యాక్సెస్ చేయాల్సిందే. ఇది కెరియర్ కి సంబంధించింది. ఇప్పుడు అన్ని కంపెనీలు సోషల్ ప్రొఫైల్స్ ని చూస్తున్నాయి. వాటి ఆధారంగాను ఉద్యోగి గుణగణాల్ని సామర్థ్యాన్ని లెక్కగట్టే పరిస్థితి ఉంది. అలాగే ఎఫ్బి లాంటి సోషల్ వీడియోస్ లో ఎక్కువగా ఫేక్ అప్డేట్స్ పెరిగిపోతున్నాయి. దీంతో గతంలో కంటే ఎఫ్బి పై ఆసక్తి తగ్గుతోంది. వాట్సాప్ లాంటి ఇన్స్టంట్ మెసేజర్స్ ని ఎక్కువగా వాడుతున్నారు. అండ్ మెసెంజర్స్ లో గ్రూపులుగా ఏర్పడి బ్యాంకింగ్ ఇంటర్నల్ వ్యవహారాన్ని షేర్ చేసుకుంటారు. అయితే కాలేజీ చదువుల్లో చాలా మంది విద్యార్థులు ఫోర్మల్ గానే ఉంటారు. సో ఉద్యోగంలో స్థిరపడ్డాకైనా కాస్త నేమోగా వ్యవహరించాల్సి వస్తుందంటే అటు కంప్లీట్ గా మిస్డ్ అవుట్ కాకుండా ఇటు కంప్లీట్ గా ఫుల్ అందులోనే ఇరుక్కుపోకుండా మంచిస్తాను అనమాట. ఫ్రెండ్స్ అవుటింగ్స్, హ్యాంగ్ అవుట్స్, కాలేజీలో జరిగే సందడిని సోషల్ వాల్స్ పైకి తేవాలి అనుకుంటారు యువత. దాంట్లో భాగంగానే ఎఫ్బి ట్విట్టర్ వాడుతూ ఉంటారు. అప్పుడప్పుడు ఫోమోలోకి వస్తూ ఉంటారు, అది ఎగ్జామ్స్ టైంలో. కానీ అన్ని బ్యాలెన్స్డ్ గా చూసుకోవడం కెరియర్ కి ముఖ్యం. అందుకే నేమోగా ఉండేందుకు ప్రయత్నిస్తాము అంటున్నారు ఇప్పటి చాలా మంది యువత. మీడియా ఏదైనా వ్యవస్థని చైతన్యపరిచేందుకే. సోషల్ మీడియా ఉద్దేశము అదే. ఫేస్బుక్ ని తీసుకుంటే కొందరు ఎన్నో రకాల సమస్యల్ని వాల్ పైకి వెలుగులోకి తెస్తున్నారు. నాణ్యానికి రెండో వైపు ఉంది. లైక్లు కామెంట్ల కోసం కాలాన్ని ఐస్ క్రీమ్ లా కరిగించేస్తున్నారు. రోజులో వారు రిలాక్స్ అయ్యేందుకు దొరికే టైం చాలా తక్కువ. ఆ కాస్త సమయాన్ని ఫోమోలా మారి ఆందోళన ఒత్తిడిని తెచ్చుకుంటున్నారు. క్లాస్ రూమ్ లోనూ ఆలోచన వాటిపైనే. తల్లిదండ్రులు దీన్ని గుర్తించాలి. వాడొద్దని దూరం చేయడం కంటే దేనికి ఎంత సమయం వాడాలి అనే నిబంధన పెట్టాలి. విద్యార్థి కమ్యూనిటీలకు దగ్గర చేసి వారి కెరియర్ కి హెల్ప్ అయ్యేలా చూడాలి. ఎందుకంటే నేటి ప్రోటీ ప్రపంచానికి తగ్గట్టుగా సిద్ధమయ్యేందుకు సోషల్ మీడియా అవసరమే. ఇక జోమోల విషయానికి వస్తే వారితో పరిమిత ప్రపంచం. దానికి కారణం వారిలోని రుగ్మతలే. నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో అనుకుంటారు. దీంతో పోటీతత్వం తగ్గుతుంది. ఇప్పటి మిలీనియల్స్ అంతా చాలా స్మార్ట్. వారే నేమోలు. సమయం విలువ తెలిసి మసలుకుంటారు. అర్జెంట్ అంటే కాల్ చేస్తారు, టైం ఉంటే మెసెంజర్లు పింగ్ చేస్తారు, మరి కాస్త సమయం ఉంటే సవివరంగా మెయిల్ చేస్తారు. దీన్నే బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ అంటారు. వీరు దేన్ని మిస్ అవ్వరు, అలాగని దేనికి బానిస అవ్వరు. ఖచ్చితంగా టీనేజర్లంతా ఫైండింగ్ నేమో వెతకడం అనివార్యం. సోషల్ లైఫ్ లో బిక్కు బిక్కుమంటూ తిరగడం, పంచుకునేది ఏదైనా నెట్వర్క్ లోని మిత్రులకి నచ్చవేమో అనే ఉద్దేశంతో ఉండడం, షేర్ చేసేందుకు సంకోచిస్తూ ఉండడం, పోస్ట్ చేసిన తర్వాత ఆశించిన స్థాయిలో లైక్లు కామెంట్లు రాకపోతే వాటిని తొలగించేస్తూ ఉండడం, వీళ్ళు ఫియర్ ఆఫ్ జాయినింగ్ ఇన్, ఫోజీ అంటారు వీళ్ళని. నెక్స్ట్ మోమో, మిస్టరీ ఆఫ్ మిస్సింగ్ అవుట్. వీరిని ట్యాగ్ చేయకుండా వాల్ పై ఎలాంటి అప్డేట్ లేకపోవడమే సమస్య. తమతో కాకుండా మిత్రులంతా మరో గ్రూప్ గా ఏర్పడి సోషల్ వేదికలపై సందడి చేసేస్తున్నారేమో అనే ఆందోళనకు గురవుతూ ఉంటారు. ఫోమోమో, ఫియర్ ఆఫ్ ది మిస్టరీ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అనుకోకుండా సోషల్ లైఫ్ నుంచి విరమించాల్సి వస్తుందేమో అననే భయం. మిత్రులతో అనుకోని బ్రేకప్స్, బ్యాటరీ ఛార్జింగ్ అయిపోవడం లాంటి వాటి గురించి ఆలోచించడం. నెక్స్ట్ స్లోమో, స్లో టు మిస్సింగ్ అవుట్. ఏ నిద్రలోనూ ఉండగా మిత్రులు ఏమైనా హ్యాంగ్ అవుట్స్ ప్లాన్ చేస్తారేమో అనే ఆలోచన. పొద్దున్నే లేచేసరికి వారి టైమ్ లైన్ పై ఫొటోస్, ఇతర అప్డేట్స్ ని చూసి మిస్ అయిపోయాను అని బాధపడడం అన్నమాట. వీళ్ళు స్లోమో. సో ఇలాంటి ఎందులోనూ కూడా పడకుండా ఇందాక చెప్పుకున్నట్టు నేమోలో ఉండడం అత్యుత్తమమైన మార్గం. ఓకే, అండ్ ప్రియమైన మీతో కార్యక్రమానికి సైన్ ఆఫ్ చేస్తున్నాను యాజీ భార్గవి. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వర.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం జూన్ 15, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.